සම්පදාම පහත්තාරම් දාතාරම් සබ්බ සම්පදාම් ලෝකාභිරාමම් ශ්‍රීරාමම් භූයෝ භූයෝ නාම්‍යහම් తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరంతి వసతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరశ్మిదివే నామాని నారాయణ గోచరాణి ప్రియ
ఇప్పుడు మీరు సినిమా చూస్తుంటారు కనుక మీకు టీవీలోనూ మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఎవడో ఒకడు ఏడుస్తూ పాట పాడతాడు. మొదటి వాడికి ఏడుకొచ్చే పాడాడు, కానీ తర్వాత నువ్వు దాన్ని సాధన చేయడానికి కొంతసేపు నువ్వు కూడా అదే రాగాన్ని అలాగే ఆలపిస్తుంటే నీలో కూడా ఆ రాగము ఆ స్వరము ఆ దారుల్లోంచే రావాలి కనుక కొంతసేపు నువ్వు అట్లా ఏడవగా 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 నిజంగా ఏడుపు వస్తుంది, వినేవాళ్ళకి ఏడుపు వస్తుంది. ఒక్కొక్కసారి నీ రాగం బాగాలేకపోతే నేను పాడమన్న వాడికి ఏడుపు వస్తుంది. ఎన్నిసార్లు పాడినా అది వాడికి ఇష్టం కావటం లేదు, సూట్ కావటం లేదని నీకు ఏడుపు రావు. కాక ఒకనాటికి అది సహజతని పొందచ్చు. ఇంకొక రహస్యం ఉంది, నువ్వు దాన్ని అదే క్రమంలో అంటే నీలో నిజంగా ఆ అనుభూతి లేకపోయినా వినేవాడిలో ఆ అనుభూతిని కలిగించవచ్చునని. మీరు సినిమాలు చూస్తారు కదా, ఏదైనా ఓ సినిమాలో ఓ హీరో గారో హీరోయిన్ గారు ఏం చేస్తున్నారనుకోండి, సినిమా చూసే మీకేమనిపిస్తుంది? అయ్యో మీరు కూడా కూర్చొని ఏడ్ చేయడం అనిపిస్తుంది. వాడు ఆనందిస్తుంటే మీకు కూడా తెలియ ఒక ఆనందం కలిగిపోతూ ఉంటుంది. లేకపోతే సినిమాలు ఇంతలా ఎందుకంటే చెల్లుబాటు అయిపోతుంటాయి. ఇప్పుడు రామాయణం టీవీ సీరియల్ వచ్చినప్పుడు మనవాడు చాలా మంది చూసేది, చాలా మంది భారతం వచ్చినప్పుడు చాలా మంది చూసేవాడు. రామాయణం కదా అడిగి తెలియదండి, భారతం కదా అడిగి తెలియదు, అందరికీ తెలుసు. చిన్నపిల్లలకి తెలుసును, పెద్దవాడికి తెలుసును. అయినా దాన్ని చూస్తూ అక్కడెక్కడో లంకా నగరంలో చెట్టు కింద సీతమ్మ కూర్చుని ఏడుస్తోందంటే పాప అంత బట్టలు తడిపించినవారు, ఇల్లంతా తడిపించేవారు. అంటే ఎందుకు అలాగే అంటే ఆ వ్యక్తి నిజానికి నాటకమే. ఒకసారి కూడా పేపర్లో వేసాడండి, ఆ రామ వేషం వేసేసి వాడు పక్కన కూర్చొని నాలుగు దమ్ములు ఆగేస్తున్నట్టు. చేసేవాడికి లోపల భావన లేదండి, వాడు కేవలం యాక్షన్ కోసమే చేశాడు, డబ్బుల కోసమే వాడు చేశాడు. కానీ రామాయణం టీవీలో వస్తుందంటే హార్ట్ కర్పూరం అగరసలు కొబ్బరికాయలు అరటి పళ్ళు తీసుకుని స్నానం చేసేసి ఎంతమంది కూర్చునేవారండి టీవీల ముందర. ఆశ్చర్యం కదండి, చేసేవాడిలో ఆ భావం లేకపోయినా నువ్వు చేసేది కనుక అదే క్రమంలో ఉంటే దాన్ని వినేవాడికి దాన్ని చూచేవాడికి ఆ భావాన్ని కలిగించడంలో లోటు ఉండక్కర్లేదు. అందుకే కొంతమంది కేవలం నాటకాలు వేస్తుంటారు దేవుడికి సంబంధించినవి, అయినా పర్వాలేదు వాటిని నువ్వు చూడొచ్చాను. అంటే వాళ్ళలో లేకపోయి ఏం వాళ్ళలోనే లేకపోతే నా ఆలో ఎందుకు వస్తుందండి అని అనకూడదు. వాళ్ళలో లేకపోయినా దాన్ని చూచే నీలో ఒక పవిత్రత ఉండొచ్చు, నీలో ఒక రకమైనటువంటి భావ ఉద్రేకం ఉండొచ్చు. అది పెళ్ళు ఒకవచ్చు, అది సత్ఫలితాన్ని ఇవ్వచ్చు. అంటే అది కూడా పెద్ద తప్పేం కాదు అని అంటారండి. ఇమిటేషన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ థింగ్. అసలు మరి ధనుర్మాస వ్రతంలో గోదాదేవి చేసిందంతా ఏమిటండి? ఇమిటేషనే కదా. ఎవరని? గోపికలని. గోపికలు చేసింది మొదట సహజంగా, గోదాదేవి చేసింది గోపికల్ని అనుకరించింది. అనుకరణ అంటారు ఇమిటేషన్, వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేయడం. చూడండి కోతి ఈ అంటే మన పిల్లలు కూడా ఈ అంటారు దాని గేసి చూసి, ఇది అనుకరణ అంటాం, ఇమిటేషన్ అని అంటాం. గోపికలు చేసిన దాన్ని గోదాదేవి ఇమిటేట్ చేసింది, కానీ ఆ ఇమిటేషన్ లో గోపికలని మించిన ఫలితాన్ని పొందింది. గోదాదేవి చేసిన దాన్ని మనం ఇమిటేట్ చేస్తున్నాం. చేసే నీలో ఆ పవిత్ర భావన ఉంటే గోదాదేవి పొందిన ఫలితమును మించిన ఫలితాన్ని నువ్వు కూడా పొందగలుగుతావు. దాని గోదాదేవి అని లేదగ్రమే. గోపికలు శ్రీకృష్ణుడు సేవ చేసుకోవాలి అని వ్రతం చేశారు, కాని వాళ్ళు శ్రీకృష్ణుడి సేవని పెద్దేం చేసుకోలేకపోయారండి. కొన్ని రోజులు వాళ్లతో కలిసి ఆయన ఆడుకున్నాడు ఆయన. తర్వాత ఆయన మానాన ఆయన ఆ వ్రేపల్లె దండకోపులో వదిలిపెట్టేసి మధుర నగరానికి వెళ్లిపోయాడు, అక్కడి నుంచి ద్వారకాపట్నానికి వెళ్లిపోయాడు. అంతే, మళ్లీ ఎప్పుడో వచ్చి వీళ్ళని చూసినట్టు చేసినట్టు ఇంకేం లేదని మళ్ళీ మనకి భాగవతంలో ఎప్పుడో పాపం ఒక్కసారి చాలా కాలం అయిపోయిన తర్వాత ఉద్ధవుని మాత్రం పంపించి ఒకసారి పాపం చూసి రావాలి, వాళ్ళు పలకరించి రావాలి. ఈ నెలకూడదు రాజకీయాలు మునిగిపోతున్నాయి. ఏదికి తెలియదు మనకి, తను మాత్రం వెళ్ళలేదు. ఉద్ధవుని ఎప్పుడో ఒకసారి పంపించినట్టుగా ఉంది తప్ప. కానీ గోపికలని అనుకరించిన గోదాదేవి శ్రీకృష్ణుడి యొక్క శాశ్వతపు పట్టపు మహిషి అయిపోయిందండి ఆవిడ. గోదాదేవి నేరుగా నిరంతరము స్వామి యొక్క సన్నిధానాన్ని పొందేటటువంటి సౌభాగ్యాన్ని పొందింది కదా. ఆ గోదాదేవిని మనం అనుకరిస్తే అంతకంటే ఉత్తమ ఫలితాన్ని మనం కూడా పొందుతాం. సో ఋషులు మొట్టమొదట తపస్సు చేసి ఒక్కొక్క నామాన్ని దర్శించారు. నామం దర్శించడం కాదండి, ఒక్కొక్క రూపాన్ని దర్శించారు ఆ అనంతుడైనటువంటి పరమాత్మలో. దర్శించిన రూపానికి ప్రతిగా వారిలోంచి ఒక్కొక్క నామం బయటకు వచ్చింది. ఒక్కొక్క అనుభూతి యొక్క సారం అది. దాన్ని వాళ్ళ శిష్యులు విన్నారు. వాళ్ళు దాన్నే జపం తపంలాగా దాన్ని చేసుకుంటూ అనుకరించారు. వాళ్ళు ఉత్తమ ఫలితాన్ని పొందారో లేదో మనకైతే రికార్డెడ్ గా కనిపించట్లేదు, కానీ అది గ్రహించిన వేదవ్యాసుడు భీష్ముడికి అందిస్తే భీష్ముడు దానిని ఉపాసన చేసి దానినే నిరంతరము కలిపి ఒకచోట స్తోత్రంగా పఠిస్తూ ఆయా ఆయా కాలాల్లో ఋషులు పొందిన ఫలితం ఏమిటో మనకి తెలియదు, కానీ తను మాత్రం స్వచ్ఛంద మరణమే కాదు భగవంతుణ్ణి కూడా తన అరుపాజ్ఞలో పెట్టుకోగలిగినంత శక్తిని పొందాడు. మనం ఆ భీష్ముని అనుకరించగలిగితే అది ఆయన పాండవులకు ఉపదేశం చేశాడు. పాండవులు ఎంతవరకు ఫలించిందో అది మనకి అంత బాగా తెలియదు. వాళ్ళకి బాగానే ఫలించి ఉండొచ్చు అనుకోండి. దానిని ఇప్పుడు మనం శ్రవణం చేసి దానిని మనం మన మనసులో ధరించి అదే ప్రేమతోటి మనం కూడా వాటిని ఉపాసన చేశామనుకోండి, తలుచుకున్నాం అనుకోండి, భీష్ముడికి కలిగిన శక్తికి మించిన శక్తి ఏమో మనకు కూడా తప్పనిసరిగా కలుగుతుంది. విష్ణు సహస్రనామం అందుకే మిగతా వాటికంటే చాలా గొప్పదైందండి. లోకంలో ఏదో లలిత సహస్రనామం, ఏదో ఇంకో రామ సహస్రనామం, గోవింద సహస్రనామం, ఏదో కృష్ణ సహస్రనామం, గోపాల సహస్రనామం, సవాలక్ష సహస్రనామాలు ఉన్నాయండి. వాటికి ఉండేటటువంటి ఒక గొప్పతనం ఉందేమో అది అలా పక్కన పెట్టండి. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉండే వైభవం ఒక విలక్షణము, ఒక అత్యుత్తమము. అందుకే దీన్ని వీరు వారు అనే తారతమ్యం లేకుండా ఆధ్యాత్మిక తత్వవేత్తలైన వేదవ్యాస భగవాను దగ్గర నుంచి లౌకికులు సామాన్యులు అయినటువంటి వైద్యులు దాకా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక లోపాన్ని వాడు సవరిస్తూ చేసేటటువంటి ప్రక్రియలో ఒక భాగంగా విష్ణు సహస్రనామాన్ని అనుపానంగా రికమెండ్ చేశారు. చరకుడు తన యొక్క సంహితలో కొన్ని కొన్ని రోగాలకి కొన్ని కొన్ని చాలా దీర్ఘకాలికంగా ఉండేటువంటి రోగాలకి క్రానిక్ డిసీజెస్, అలాంటి వాటి యొక్క క్యూర్ కి వాటిని తగ్గించడం కోసం ఒక్కొక్క మందుకి తను చెప్పి దానికి అనుపానాలని కొన్ని ఉంటాయండి. అంటే ఈ మందు దీంతో పనిచేస్తుంది, ఈ మందు నేటితోటి అనుపానం అయితే బాగా, ఇది ఏదో బలానా దానితో బలానా ఆకుతో కలిపితే, ఇది తమలపాకుతో కలిపితే, ఇది మందారాకుతో కలిపితే, ఏవో వాటి కొన్ని కొన్ని వాటి కొన్ని కొన్ని అనుపానం, కొన్ని పావుతో తీసుకోవాలి, కొన్ని పెరుగుతో తీసుకోవాలి, కొన్ని నీటితోటి అనుపానం అంటారు. దాన్ని చాలా వాటికి అనుపానంగా ఆ మహానుభావుడు చరకుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తూ దీన్ని తీసుకోండి అని చెప్పాడు. ఆశ్చర్యం కదండి, ఇది కూడా ఒక అనుపానమా? ఒక పఠనం చేస్తుంటే మన దేహంలో ఉండేటటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో ఛానల్స్, ఎన్నెన్నో కెనాల్స్, జ్ఞాన ప్రసరణ ద్వారాలు ప్యూరిఫై అవుతాయన్నమాట. ఒకటి కాదండి, 1000 నామాలు, 1000 రకాలుగా దర్శనమైనటువంటి మహనీయులు పలికినవి కనుక నువ్వు దాన్ని పలుకుతుంటే నీలో కూడా 1000 రకాలుగా ఒక రకమైన క్లిన్సింగ్ ప్రాసెస్, ఒక పారిశుద్ధ్య క్రమం అన్నమాట ఇది. ఏదైనా మనం కష్టం పొందుతున్నాం అనుకున్నది అవ్వటం లేదు అంటే పాపాలు అడ్డు ఉండడం కారణం అంటారు. ఒక ఆలోచన సవ్యంగా మనం చేయలేకపోతున్నాం, ఒక నిర్ణయాన్ని సక్రమంగా మనం తీసుకోలేకపోతున్నాం, ఒక నిలకడ మనకి దేని మీద ఉండటం లేదు, మనలో ఉండే పాపాలు కారణం. ఒకటి చెప్పిన దాని మనకి విశ్వాసం ఏర్పడటం లేదు, మనం ఒకరికి స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నాం, మనలోని పాపాలే కారణమని. కనుక పాపం తొలగితే ఈ ఫీల్డ్స్ అని ఆటోమేటిక్ గా క్రమబద్ధం అవుతాయని గట్టిపడతాయి. కానీ పాపం తొలగే ప్రాసెస్ ఏది? విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. మీలో అన్ని రకాల ద్వారాలని కూడా, అన్ని రకాల కాలువలు కదండి, జ్ఞానం ప్రసరించడానికి కాలువలు ఉన్నాయి మన శరీరంలో, జ్ఞాన నాడులు అని అంటారు. ఈ జ్ఞాన నాడి మార్గాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. సహస్రనామానికి ఆ గొప్పతనం లేదు. అసలు పలుకుతుంటే మన నాలుగుకు ఒక అందం అండి. Oh, my God.